ఆయన అంటే కాశీలో ఉన్నాడు. హనుమంతుడు చూశాడు, హాయిగా మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళి చక్రతీర్థం దగ్గర జపం చేశాడు. మేము కూడా చక్రతీర్థం దగ్గర ఆయన కూర్చున్నట్టుగా 6 సెలవులు కూర్చోలేం కదండి. అన్నాళ్ళు కాశీలో ఉంటే ఇక్కడలా బతుకుతాం? అసలే దారిద్ర్యంతో ఉంటే ఇంకా ఈ జపాలు తపాలు పొరుగు చోటుకు వెళ్ళేలా చేస్తాము అంటే దానికి మార్గం చెప్పింది మంత్రశాస్త్రం. మనస్సు పవిత్రంగా ఉంటే నీ కమండలంలో ఉన్న నీరులోనే గంగ ఉంటుంది. చెంబుతో నీళ్లు తెచ్చుకుని ఇది గంగ అంటే గంగ అయిపోతుంది. ఇంటి దగ్గర కూర్చుని స్వగృహమే గంగా నది. ఆ స్వగృహంలో మనం వేసుకున్న పీటయే మణికర్ణికా ఘట్టం, పీట మీద మనం వేసుకున్న ఆసనమే చక్రతీర్థం అనుకుని హనుమంతుడి మంత్రాన్ని ఏదో ఒక రీతిలో భక్తి శ్రద్ధలతో జపిస్తే అటువంటి వాడికి భగవంతుడు స్వయంగా కానీ పరోక్షంగా కానీ సహకారం చేస్తాడు. ఎల్లవేళలో భగవంతుడు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, దైవం మానుష రూపేణ అని చెబుతున్నది పరాశర సంహిత. ఒక మనిషి రూపంలో సాయం చేస్తాడు. దానికి ఉదాహరణ చెబుతున్నాను విను అని హరిశర్మ చరిత్రని మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు. దీనికి ఆచార మహిమ అని కూడా పేరు అన్నమాట. పుణ్యే గోదావరి తీరే మహాముని నిషేవితే బ్రాహ్మణో హరిశర్మే తిన్యవసత్కుశ తర్పణే. గోదావరి తీరంలో కుశతర్పణము అని ఒక ప్రాంతం ఉన్నది. ఇప్పుడు అది గోష్పాద క్షేత్రం దగ్గరే ఉందన్నమాట. పూర్వం కొవ్వూరు ఉంటాం కదా ఇప్పుడు మనం, ఆ కొవ్వూరంతా కూడా గోష్పాద క్షేత్రం. అక్కడే గౌతమ మహర్షి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన్ని పడగొట్టడానికి కొంతమంది దౌర్భాగ్యులు ఓ ముసలావుని అక్కడ సృష్టించారు. ఆవు ఆయన ఊ అనగానే చచ్చిపోయింది. దాంతో ఆవుని చంపావు ఆవు అని వాళ్ళంతా కలిసి ఆయన మీద అభాండం వేశారు. గోవును చంపినటువంటి గోహత్యాపాపం చేసిన నీతో మాట్లాడకూడదు, నీ ముఖం చూస్తే పంచమహాపాపాలు చుట్టుకుంటాయి, నీ అన్నం తినకూడదని నోటుకొచ్చినట్టు మాట్లాడితే పాపం ఆయన ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఏం చేయాలని అడిగితే గోదావరిని తీసుకురమ్మన్నారు. అప్పుడే ఆయన వెళ్ళినప్పుడు నాసికకి వెళ్ళి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి దక్షిణ గంగ గోదావరిని తీసుకొచ్చాడు. ఆ గోదావరి నది వెళ్ళి గోష్పాద క్షేత్రంలో ఆవు తచ్చిపోయినటువంటి స్థలం మీద ప్రవహించగానే ఆయనకి ఆ పాపం పోయింది. అప్పుడు నారదుడు వచ్చి, ఇది నిజంగా ఆవు కాదు, ఈ నీ పక్కన నీ అన్నం తిన్నటువంటి ఈ పండితులంతా కలిసి కుట్ర పన్ని నిన్ను పాడు చేయడానికి ఈర్ష్యతోటి తమ తపశక్తితో ఈ పనికి మాలిన జంతువును సృష్టించారు, చావడానికి సిద్ధంగా ఉన్న ముసలావుని నువ్వు గడ్డి పరగతో ఇలా అనగానే చచ్చింది అనగానే ఆయన కోపం వచ్చి అలా చేసిన వాళ్ళని కొంతమంది గోత్రాల వాళ్ళని శపించాడు. ఆయన వాళ్ళు కాళ్ళ మీద పడితే సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసినా పుష్కరాలలో గోదావరిలో స్నానం చేసినా మీ వంశానికి పాపం పోతుందన్నాడు ఆయన. అందుకే పుష్కర స్నానం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ మనం ఏదైనా పాపం చేస్తే ఆ పాపం తప్పక పోతుందన్నమాట. అది చాలా గొప్ప స్థలం. అప్పుడు ఆయన గోదావరి వచ్చాక దర్భలతోటి తర్పణం ఇచ్చాడు. అందుకని ఆ స్థలానికి కుశతర్పణము అని పేరు అన్నమాట. అక్కడ హరిశర్మ అని ఒక ఆయన ఉండేవాడు. న్యవసత్ కుశతర్పణే, ఆ గోష్పాద క్షేత్రం దగ్గర గౌతమ మహర్షి పూర్వం దర్భలతోటి నువ్వులతోటి తర్పణం ఇచ్చిన దివ్య ప్రాంగణంలో ఓ చిన్న గుడిసె వేసుకుని రోజు హాయిగా హనుమద్ భక్తుడు కనుక హనుమంతుడి యొక్క చరిత్ర వింటూ అక్కడే చరిత్రని ఇతరులకు చెబుతూ తాను చదువుకుంటూ జపం చేసుకుంటూ కొంతకాలం గడిపాడు. ఇతడికి ఈ పెళ్ళి పెటాకులు ఏమి లేవు, హాయిగా బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారి కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఏదో పండో ఇచ్చేవారు, లేదో కొంతమంది బియ్యం ఇచ్చేవారు, వాటితో కాలక్షేపం అయిపోయింది. అతడు 18 సంవత్సరాలు అఖండ దీక్షతో గోదావరి తీరంలో కుశతర్పణ ప్రాంగణంలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి హనుమంతుడి కథలు తాను చదువుతూ ఉపన్యాసం చెబుతూ గడిపేశాడు. అక్కడ ఇప్పుడు గోదావరి తీరంలో ఆ హనుమంతుడి విగ్రహం ఉన్న చోట కొత్త విగ్రహాన్ని వెళ్ళి ఆ మధ్యన శిథిలం అయిపోతే ప్రతిష్ఠించారనమాట. ఇప్పటికీ అక్కడ చూడండి మీరు, రేపు ఎప్పుడైనా కొవ్వూరు వెడితే గోష్పాద క్షేత్రంలో హనుమంతుడు కనపడతాడు. దిగుతూ ఉంటే సుందరసాయి ఆలయం తర్వాత అక్కడ అనమాట, అదంతా కుశతర్పణం అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడ ఈ హరిశర్మ 2000 సంవత్సరాలు జీవించాడు. అందులో 18 ఏళ్ళు పురాణమే చెప్పెట్టాను ఏకధాటిగా. 18 ఏళ్ళు ఊరు దాటలేదు ఆయన. 40 రోజులు అనేసరికి తలప్రాణం తొక్కొస్తుంది మనకి. 18 సంవత్సరాలు గోదావరి తీరం నుంచి కదలకుండా అఖండంగా హనుమత్ చరిత్ర చెప్పాడంటే హనుమంతుడి యొక్క వైభవము ఎంత ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన కవచాలు మంత్రాలు ధ్యానము అన్నిటికీ అంతర్భాష్యాలతో సతిగా చెప్పాట. 40 రోజులు చెప్తేనే మనకు ఎలాగో తరగదు అనుకోండి, అది ఎలాగో గని. కానీ అబ్బా 40 రోజులుందా హనుమత్ చరిత్ర అన్నవాళ్ళు ఉన్నారు మొదట్లో, తెలిసినా మీకు చదువుకున్న పండితులు కూడా. 40 డేస్ గురుగారు మీరు ఏం చెబుతారండి, అక్కడ 4 రోజులకు సుందరకాండ అయిపోదా అన్నాడు ఆయన. మాకు సుందరకాండ 2 రోజుల్లో అయిపోతుందండి అన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎలా అయిపోతుందంటే వాళ్ళ దృష్టి అది. హనుమంతుడు వచ్చాను, లంకానగరమునకు ఎగిరి దూకెను, లంకను తగలబెట్టను, సీతను దూచను, అయిపోయింది సుందరకాండ. అలా అయితే అలాగనే అయిపోతుంది. హనుమద్ వైభవం నాలుగు రోజులు కాదు, నాలుగు నిమిషాల్లో కూడా చెప్పచ్చు. కానీ ఇది ఆ మహానుభావుడి చరిత్ర. ఎన్ని మంత్రాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని కవచాలు, ఎన్ని ధ్యానాలు, అపూర్వం, ఒకదాన్ని మించి ఒకటి భవన్ అన్నమాట. నాకు ఆశ్చర్యం కలిగి ప్రారంభించేటప్పుడు 40 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాను, కానీ చివరిని చూస్తే ఓరి బాబా ఈ కవచాదులకి భాష్యం చెబితే ఈ జన్మ అవదనిపించింది. అంత గొప్పది. అందుకని 18 ఏళ్ళు చెప్పాడంటే దాన్ని బట్టి ఆలోచించండి. ఈ యుగం ఆ యుగం అని కాకుండా అనుక్షణం హనుమంతుడిని ఉపాసించిన వాళ్ళు ఎంతమంది మహాత్ములు లేరు. నా కళ్ళ ముందు జరిగిన ఒక రహస్యం చెబుతా వినండి. మేము గణపురం అనే ఊళ్ళో ఉంటున్నప్పుడు తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటేమో గరగపర్రు నుంచి వెడుతుంది, ఒకటి మా గణపురం నుంచి వెడుతుంది. ఈ గరగపర్రు వెళ్ళే రూట్లో అంత కాలవ, ఎడం వైపు కాలవ. అది ఎంత భయంకరం అంటే ఎప్పుడు ఆ కాలువ దగ్గర యాక్సిడెంట్లే. ఓసారి ఒక ఆర్టీసీ బస్సు పెడుతూ అంటే అందులో వర్షాకాలంలో ఆ గణపురం వైపు గరగపురం వైపు వెళ్ళే కాలువలు మహా ఉధృతంగా వెంకయ్యర్ అంటారు అనమాట. ఆ వెంకయ్యర్లో ఈదడం అంటే ప్రాణాంతకం. నేను ఒకసారి నాకు 12 ఏళ్ల వయస్సులో యువతలో తోతలకి 2 సార్లు ఈది, మళ్ళీ 3వ సారి బయలుదేరా. ఈ 3వ సారి వెళ్ళేసరికి అది తీవ్రమైన వరద కదా. ఓరి బాబు ఏం వరదండి బాబు, 2 సార్లు 3 సార్లు చూశాను అలాంటి వరద. మళ్ళీ 86లో ఒకసారి వరద అనమాట. వరదల టైంలో ఈదేటప్పుడు కొంచెం ప్రమాదం, మేము మండి వెళ్ళాం పిల్లలం కదా, అందుకని ఇది మళ్ళీ పెడుతూ ఉంటే అవతల ఒట్టుకెళ్ళాక ఎంత కిందకి దిగుతుంటే అందడాలా, కిందేమో బురద కింద ఉంటుంది ఊపిలేక, అతి కష్టం మీద తండ్రి తన్ని మళ్ళీ పైకి వచ్చి. ఎందుకంటే ఎంతో పూర్వం దిగిన స్థలం అంతా మళ్ళీ నీరు ఎక్కువ వచ్చి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది అనమాట, గట్టు మునిగిపోయింది. అందుకని ఎంతో పూర్వం దిగిన చోటు గుర్తుపెట్టుకుని అక్కడ దిగబోయాను, కాళ్ళు దిగిపోయి అడుక్కి. ఎన్ని నేనును మల్లంపల్లి ఏకోరాము గారు ఒక ఆయన ఉన్నారు, అది వాళ్ళ తమ్ముడు అమరేశ్వర ప్రసాద్ గారు అంటే. ఈ ఏకోరాము గారు నేను గోదావరి ఈ దేశం ఈ చివరి నుంచి వచ్చేవారికి తెలుసా మీకు ఆశ్చర్యం. వాళ్ళ అన్నగారు మంచి బలంగా ఉండేవాడిని, ఇంకో సన్నగా ఉండేవాడిని, ఆయన నాకంటే చాలా పెద్దవాడు. ఇద్దరం కలిసి ఒకసారి గోదావరికి నువ్వు నేనని పోటీ వేసుకు వెళ్ళిపోయాం. తిరుగు ప్రయాణంలో తలప్రాణం తక్కువచ్చాయి. అలాంటి ఈతలు ఈదినటువంటి ఆ రోజులన్నీ గుర్తుకొస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. చాలా భయంకరంగా ఉంటాయి ఈ ప్రవాహాలన్నీ కూడా. అయినప్పటికీ మనుషులు మళ్ళీ యథాప్రకారంగా ఆ రోజు దాటిపోయాక యథాప్రకారమే. ఈ గరగపురు పెడుతున్న రూట్లో వర్షాకాలంలో బాగా కాలువ పొంగింది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఫస్ట్ బస్సు పెడుతుంది. ఆ బస్సులో నేను ఉన్నాను, నాతో పాటు కొంతమంది ఉన్నారు. ఆ బస్సు సడన్గా గరగపురుకి కొంచెం ముందు వచ్చాక ఆ బురదకి జారిపోయి వర్షానికి కాలువ కట్టు కదా వెళ్ళిపోయింది కాలువలోకి. ఒక్కసారి ఉలిక్కిపడి జై హనుమాన్ అండి అన్నాను. అంత అరిచారు. ఎంత ఆశ్చర్యం అంటే ఇంజిన్తో సైతంగా అంత నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఈ వెనక భాగంలో ఒక్క టైరు కొద్దిగా అక్కడ చిన్న రాయిని పట్టుకుంది. ఒక బస్సు ఇంత రాయి దగ్గర ఇంత టైరు ఇరుక్కుని ఆ కాస్త దిగడంలా ఈలోపు వెనక వైపు అద్దం పగలగొట్టేశారు అంత. అందులోంచి అందరూ కిందకి దిగారు. ఆఖరిన డ్రైవరు నేను కూడా దిగాక నేను దిగ్గానే ఇంత బస్సు జామ్ అని వెళ్ళిపోయింది అందులోకి. కళ్ళ ముందు జరిగింది. వాడు అన్నాడు డ్రైవరు ముందు దిగినవాడు అందరినీ దింపుతూను, ఇంత విచిత్రం ఎక్కడ చూడలేదండి, ఇంతే ఇంత కంకర రాయి ఇంత బస్సుని అంత బస్సు వెళ్ళిపోయాక కాస్త ఆపింది, ఆపకపోతే మొత్తం అంతా అందులో జలసమాధి అయిపోతాడు. ఎంత ఈత వచ్చిన వాడైనా లోపల నుంచి బయటికి వచ్చే మార్గంలో జామైపోతాడు, కిటికీల్లోంచి బయటికి రాలేము, అద్దాలు పగలవు ఆ సమయంలో ఏమైపోతాడు. అంత ప్రమాదం నుంచి బయటకు వచ్చింది ఆ బస్సు. ఇప్పటికూడా అందరూ ఆశ్చర్యపోతారు, హనుమా హనుమా అని అరిచిన ఒక అరుపుకి మొత్తం బస్సు అంతా ఆఖరి మనిషి కూడా కిందకి దిగేదాకా ఆగి అప్పుడు వెళ్ళి ఆ కాలంలో మునిగిపోయింది. ఇలా ఎన్నోసార్లు అప్పుడు బస్సులు దిగడం, ఎప్పుడు అందులో ఉన్నవాడికి ఏమయ్యేది కాదు. ఆ ప్రాంతంలో హనుమంతుడి తర్వాత ప్రతిష్ఠింపజేసాం మేము. కానీ ఒకే ఒక్కసారి మాత్రం ఆ హనుమంతుడిని దాటిన తర్వాత లోపల ఉన్నవాడు ఎవడో అరిచి ఉంటాడు, బస్సు పూర్తిగా వెళ్ళిపోయింది అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం రోడ్లు వెడల్పు చేశారు, కొంచెం పక్కా రోడ్లు వచ్చాయి. కానీ మొత్తం మీద ఎందుకు చెప్తారంటే మన కళ్ళ ముందే హనుమ అంటే ఒక బస్సు యాక్సిడెంట్ ఆగిందంటే యుగయుగాలుగా ఎంతమంది భక్తులు హనుమంతుడిని ఉపాసించి ఉంటారు, వారందరి లీలలు ఎన్నున్నాయి. అందువల్ల కొంతవరకే పరాశర సంహితలు మనకు అందించగలుగుతాడు, రామాయణంలో కొంత అందిస్తారు, కొన్ని పురాణాలు కొన్ని అందించేవి భారతం లాంటివి. మహానుభావులైన భక్తుల చరిత్రలన్నీ యోగులు ఎంతోమంది రాశారు. చంద్రశేఖర సరస్వతుల వారు హనుమంతుడు చూసిన ఘట్టం ఆశ్చర్యం కలుగుతుంది. రమణ మహర్షుల వారు కొండ మీద హనుమంతుడు చూసిన ఘట్టం ఇప్పటికీ అరుణాచలంలో ఆశ్చర్యమే. నేను లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళాను, అక్కడ కూడా హనుమంతుడు నేను కళ్ళారా చూశా. కాబట్టి హనుమంతుడి లేనడు 1 రోజు 2 రోజుల్లో అయ్యేవి కాదన్నమాట. అందులో ఈ హరిశర్మచర చరిత్ర చాలా గొప్పది కనుక ఆయన 18 ఏళ్ల పాటు అలాగా హనుమత్ కథ చెప్పాడు. ఇతడు హనుమద్ భక్తుడు. ఒకరోజు ఆయనకి రాత్రి కల వచ్చింది. ఆ కలలో ఎర్రని మూతితో ఉన్న హనుమంతుడు దర్శనమిచ్చి ఎప్పుడు ఒకచోటే ఉంటున్నావు. సన్యాసులు ఎప్పుడు ఒకే చోట ఎక్కువ కాలం ఉండకూడదు. మధ్య మధ్యలో పర్యటనలకు వెళ్ళాలి, తీర్థయాత్రకు వెళ్ళాలి. ఒకే స్థలములో శాశ్వతంగా ఉండే సన్యాసి భ్రష్టుడు అవుతాడు. తీర్థయాత్రలు చేయకపోతే సన్యాసులకు మోక్షం ఉండదు. అసలు ఎవడైనా భూమి మీద పుట్టాక తీర్థయాత్రలు చేయాలి, నువ్వు కూడా తీర్థయాత్రలకు వెళ్ళు అన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, హనుమంతుడు నాకు సాక్షాత్కరించాడు కళ్ళలో, తీర్థయాత్రకు వెళ్ళమన్నాడు. తీర్థయాత్రలు ఎలా చెయ్యాలి అని ఆలోచనలోకి వెళ్ళట. ఏకదా చింతయామాస సతు తీర్థ పరాయణగా అహం సంసార జలధౌ నిర్మగ్నో దురితాలయే సర్వ పాప వినిర్ముక్తః గచ్ఛామి పరమాం గతిం. ఒకనాడు ఆయన తెల్లవారుజామున కలొచ్చాక లేచి కూర్చుని లోపల లోపల చింతించాడు. హనుమంతుడి ఆశీర్వచనం అయ్యింది, తీర్థపరాయణుణ్ణి కావాలి. పరాయణత్వం అంటే ఏమిటనమాట, తీర్థయాత్రల్ని భక్తితో చూడాలి అనుకుని వెళ్ళాలి. తీర్థయాత్రకు వెళ్ళేది అక్కడ భోగాలు అనుభవించడానికి కాదుగా, ఇంట్లో ఉంటే భోగాలు అనుభవిస్తాం. కానీ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అబ్బా ఇక్కడ కూడా శంకరీదేవి సన్నిధానంలో ఏసీ రూములో కూర్చొని చక్కగా యజ్ఞం చేస్తే బాగుండను కూడా గౌడ ఎందుకు పెడతాడు, అది ఇక్కడే ఉంటాయి, గుంటూరులోనే ఉంటాయి, అక్కడదాకా వెళ్ళాలా. అక్కడ మనం దర్శనానికి పెడుతున్నాం, సుఖం ఎలాగో కావాలి, భోజనం వద్దని కానీ లేకపోతే ఇంకోటి వద్దని కాదు. కానీ కేవలం భోగముల కోసం తీర్థయాత్రలకు ఎవరు వెళ్ళరు. నేను తీర్థయాత్రలు ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుని చూచి దేవతానుగ్రహం పొందాలి, చూసి తీరాలి, చూసి తీరాలని పదే పదే అనుకున్నాడు. దానికి తీర్థపరాయణత్వం అని పేరు. తీర్థపరాయణత్వం అంటే ఏమైనా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని బాగా ఆలోచన రావాలన్నమాట. అంతేగాని ఏమండి మద్రాసు నుంచి తీసుకెళ్తే దగ్గర కదా, హైదరాబాదు నుంచి తీసుకెళ్ళడం ఎందుకు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే దానికి తీర్థయాత్ర పరాయణత్వం అన్నది, ఉదర పోషణత్వం అంటారు. కాబట్టి ఇతడికి పూర్తిగా శ్రద్ధ పట్టింది. నేను సంసారం అనే సముద్రంలో నిర్మగ్నుండయ్యాను. మగ్నుడు అంటే ములుగుట, నేను మగ్నుండయ్యాను లేదా ఆయన నిర్మగ్నుండి పూర్తిగా కూరుకుపోయాను. ఇందులోంచి బయటికి రావడంలో అమ్మవారికి ఒక నామం ఉన్నది, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే పంకం బురదలో పూర్తిగా మునిగి పైకి రాకుండా ఉన్నాను నేను అనగా ఊబిది అనమాట. ఆ ఊబి లాంటి బురదలో దిగితే ఇక తనంత తాను బయటికి రాలేడు. అటువంటి మునిగిపోయిన వాణ్ణి సముద్ధరణ పైకి తీసుకొచ్చి రక్షించడంలో పండిత అమ్మవారు ఆరితేరినది. అమ్మవారి కంటే సంసార పంకం నుంచి బయటికి తీసుకురాగలిగే వారు మరొకరు లేరు అనమాట. అందుకని ఆ మాట అంత బాగా అన్నారు. ఇతడు అది గుర్తుకు తెచ్చుకునే సంసారం అనే సముద్రంలో పూర్తిగా కూరుకుపోయాను. ఎవరో భక్తులు కట్టించిన ఈ ఆశ్రమమే శాశ్వతం అనుకున్నాను, ఇదే ఇల్లు అనుకున్నాను, ఈ ఇంట్లో పడి నేను భ్రష్టుండైపోతున్నాను. సర్వపాప వినిర్ముక్తుడు అవ్వాలంటే నేను వెంటనే పరమాంగతికి వెళ్ళాలి, వెళ్ళాలంటే మా స్వామి చెప్పిన తీర్థయాత్రలు చేయాలి అని వెంటనే మర్నాడు శిష్యులందరినీ పిలిచాడు. నాయనలారా మళ్ళీ ఎప్పుడు వస్తానో చెప్పలేను, కానీ ఈ ఆశ్రమ బాధ్యత అంతా మీది, నేను వచ్చేదాకా నిర్వహించండి. ఒకవేళ నేను దారిలో దేహం పెట్టి వెళితే నేను స్థాపించిన ఈ ఆశ్రమం భ్రష్టత్వం పొందకుండా ఎవరో ఒక మహానుభావులు నిర్వహించండి, ఒక వారసుని చూడండి. ఇంకా నేను వారసుని చూడలేదు కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్దలు స్థాపించిన ఆలయాలు ఆశ్రమాలు యుగాంతం వరకు ధర్మకార్యాలకి పనికొచ్చే స్థలాలు అయి ఉండాలి, ధర్మకార్య నిర్వహణకి పనికొచ్చేవై ఉండాలి. వీటిని మీరెవరు ఆక్రమించి వ్యాపారానికి వినియోగించకండి అనగానే వాళ్ళంతా ఒట్టేశారు, అలాగే చేస్తామండి అన్నారు. గురువుగారు మీరు అలా అనొద్దండి, మళ్ళీ రెండరు కొందరు అన్నారు. గురువుగారు మీరు లేకపోతే మేము ఉండలేమని నిజంగా ఏడ్చిన వాళ్ళు కొందరున్నారు. కానీ కొంతమంది మాత్రం దిక్మాల గురువు వెళ్ళిపోతే నెక్స్ట్ పీఠం మనమే చూసుకొచ్చని సంతోషించిన వాళ్ళు ఉన్నారట. ఆశ్చర్యం అంటే అంటే ఆ రోజుల్లో కూడా అలాంటి భావాలు ఉన్నాయన్నమాట. గురువుగారు లేకపోతే ఉండలేమని ఏడ్చిన వాళ్ళు కొందరు, ఆయనతో విడితే బాగుండనుకున్న వాళ్ళు కొందరు, మీరు అలా అనకండి తొందరగా రండి అన్నవారు కొందరు, కొందరు మాత్రం ఈయన వెళ్ళిపోతే పెత్తనం మన చేతిలోకి వస్తుంది కదా హాయిగా నిర్వహించవచ్చు, ఆయన లేకపోతేనే బాగుంటుంది అనుకున్నవాడు కొందరు ఉన్నారు. అన్నిటికీ నిర్వికారంగా ఈయన కొన్ని కాసులు మూట కట్టుకుని బయలుదేరాడు. ప్రయాణం అన్నాకే కొంత ఖర్చు ఉంటుంది కనుక ఇలా అనుకుని ముందుగా హరిశర్మ శ్రీశైల మార్గం దృష్ట్వా ముందు శ్రీశైలం గుండా మొదలెట్టాడు. గోదావరి తీరం కదా, ఆయన యాత్ర ప్రారంభించడం శ్రీశైల క్షేత్రంతో మొదలెట్టాలి అని. ఎందుకంటే ఏదో ఒక జ్యోతిర్లింగంతో యాత్ర మొదలుపెట్టాలి. ఆయనకి దగ్గరలో ఉన్నది ఆంధ్రవాడు కనుక ఇక్కడే దగ్గరలో ఉంది కనుక బయలుదేరాట. వెళ్ళి అపూర్వమైన శ్రీశైల క్షేత్రాన్ని చూశాడు. శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరం ఒకసారి చూశాడంటే వాడికి పునర్జన్మ ఉండదు, ఎందుకంటే శ్రీశైల శిఖరం చూసిన వాడు వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగానికి గురవుతాడు, అప్పుడు వాడికి మోక్షం వస్తుంది. అందుకనమాట అది ఈ మాట అగస్త్యుణ్ణి లోపాముద్ర అడిగింది. ఏమండి కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం అంటున్నారు కానీ శ్రీశైలంలో మరణించక్కర్లేదు, శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే అంటున్నారు. అలాంటప్పుడు శ్రీశైల శిఖరం చూసి మోక్షం పొందక చచ్చాక మోక్షం ఇచ్చే కాశీకి ఎందుకండి వెళ్ళడం అంది ఆవిడ. కాశీలో మరణం వల్లే మోక్షం, ఇక్కడ మరణం వల్ల శిఖరం చూస్తే మోక్షం అంటున్నారు, పునర్జన్మ ఉండదు అంటున్నారు. అనగా అదే మరి సరిగ్గా అర్థం చేసుకున్నాడు ఆయన. శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. ఇదే సత్యమైతే ఇంకెందుకు కాశీ పెడతారని అడిగావు నువ్వు, అర్థం చెబుతున్నావు విను. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు మోక్షం వల్ల. ఎందుకు పునర్జన్మ ఉండదంటే వీడు కాశీలో పుడతాడు, కాశీలో పుడితే అది జన్మ కింద లెక్క కాదు, కాశీలో పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోతాడు, లేదా ఎక్కడ పుట్టినా చివరి రోజుల్లో కాశీ వెళ్ళి అక్కడ మరణించే యోగం ఇస్తుంది శ్రీశైల శిఖరం చూసిన వాడికి ఆ శిఖర దర్శన ఫలితం అన్నమాట. అప్పుడు కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది, ఎప్పటికైనా కాశీలో మరణిస్తేనే మోక్షం వస్తుంది. ఎవడికైనా సరే మొట్టమొదటగా ఒకేసారి రావాలన్నంత మాత్రం చేతనే మోక్షం రాదు, అది రావాలంటే కాశీలో మరణించాలి, మరణించాలంటే శిఖరం చూడాలి. ఇవన్నీ లింక్ అనమాట, ఇంటర్లింక్డ్ అని చెప్పాడు ఆయన. అందుకని ఈయన బయలుదేరడమే శ్రీశైలం కేసి బయలుదేరాడు. అక్కడ హాయిగా అన్ని చూడవలసినవన్నీ చూశాడు, శిఖర దర్శనం చేశాడు. సాక్షి గణపతికి ముందుగా నమస్కారం చేయాలి ఎవరైనా సరే. అక్కడికి వెళ్ళి ఇలా రెండు చెవులు పట్టుకుని గట్టిగా, ఓ గణపతి స్వామి ఫలానా గోత్రం వాడిని నేను వచ్చాను నీ దర్శనం చేసుకున్నాను చెప్పుకోవాలి. ప్రతివాడు మీ గోత్రం నామని చెప్పుకోవాలి. అసలు మా గోత్రమే తెలియదండి అంటే ఏం చెబుతాం, తెలుసుకోవాలి, పెద్దలను అడిగి తెలుసుకోవాలి. నా గోత్రం తెలియదండి, అసలు నేనెవరినో తెలియదండి అంటే ఇంకా దానికి అర్థం అర్థం లేదు. జ్ఞానం అంటే ఏమిటంటే తాను ఎందుకు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఇవి తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేయవలసింది. అలా గోత్రం చెప్పుకుంటే గణపతి గారు ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, అందులో రాసుకుంటారు, ఓహో 1980వ సంవత్సరంలో శ్రీవత్సగోత్రుడు పద్మాకర్ గారు అన్నయన వచ్చాడు, ఉదయం 8 గంటలకు వచ్చి దర్శనం చేసుకున్నాడు అని. ఆ తర్వాత మనం ఎప్పుడైనా శరీరం విడిచిపెట్టాక మనని దివ్యలోకాలకి పంపే ముందు యముడు ఓసారి గణపతిని అడుగుతాడు, ఈయన పైలోకాలకి పంపించరా నా లోకాలకి తీసుకెళ్లాలా అని అడిగితే అప్పుడు గణపతి గారు మళ్ళీ ఒకసారి కంప్యూటర్లో కొడతాడు, కొట్టగానే 82 కనబడిపోతుంది. అందులో ఫలానా డేట్ ఏమంటే పద్మాకర్ గారు వచ్చారండి నేను రాసుకున్నానండి అంటాడు. ఓహో నాయన పద్మాకరు, నువ్వు అయితే శ్రీశైలం వెళ్ళావన్నమాట, సాక్షి గణపతి గారు సాక్ష్యం చెప్పారు, నువ్వు నా లోకానికి వద్దు, ఇక్కడ నీకు ఒక నమస్కారం చేస్తున్నాను నువ్వు హాయిగా అక్కడికి వెళ్ళిపో అని స్వయంగా కైలాసరి పంపేస్తాడు. ఒకవేళ సాక్షి గణపతి రాసుకోలేదనుకోండి, ఒరే ఏనాడు అక్కడికి వెళ్ళలేదు కనుక నువ్వు కైలాసానికి చీఫ్ గెస్ట్గా వెళ్లకుండా నా దగ్గర చీఫ్ గెస్ట్గా ఉండు అంటాడు. ఇక్కడ వీడు వేసి 4 వాగుతారు. అందుకని తప్పక ప్రతివాడు శ్రీశైలం వెళ్ళినప్పుడు శిఖర దర్శనానికి అయిన తర్వాత నెక్స్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అటెండెన్స్ వేయించుకోవలసిందే, అది కఠోర నియమం, అది పురాణాల్లో ఉన్నది. మంచిగా సాక్షి గణపతికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మిగతావన్నీ చూడవలసిన వృద్ధవల్లికార్జునాదులన్నీ చూసి అమ్మవారిని భ్రమరాంబికాదేవిని చూసుకుని స్వామివారిని అభిషేకించుకుని తీర్థం తీసుకుని వెళ్ళాలి. ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు, అహోబల నృసింహస్వామి దగ్గరికి వెళ్ళాడు. చెంచులక్ష్మితో స్వామివారు పైన చెట్టు లెక్క గలవా ఉనరహరి పొట్ట లెక్క గలవా అని పాడుకున్న స్థలాలన్నీ సందర్శించాడు. పరాశర సంహితులు అహోబలం గురించి అద్భుతంగా 8 శ్లోకాల్లో వర్ణించారు. అది భూలోకంలో సాలగ్రామశిల ఖని అన్నాడు ఆయన. ఇంకా సాలగ్రామశిలలే అహోబల నృసింహస్వామి యొక్క క్షేత్రం అంటే ప్రహ్లాదుడిని కొంతకాలం పైన చండామార్కులకు అప్పగించి అక్కడే చదివించాడు. ఇప్పటికి కూడా అక్కడ ప్రహ్లాదుని బడి అని ఉంటుంది, అక్కడికి ఎవరు ఎక్కకుండా వచ్చేస్తారు కానీ ఎప్పుడన్నా మీరు నాతో పాటు వస్తే ఆ బడి దాకా తీసుకెళ్తాను. అక్కడ కొంచెం తడి కూడా ఉంటుంది, అంటే సెలయేరు ఉంటుంది, అక్కడికి ఎక్కగానే ఒళ్ళంతా చెమట పడుతుంది కనుక ఈ చెమట పోవడానికి అందులో స్నానం చేసి వచ్చిన మంచినీళ్ళు దాకా కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే ప్రహ్లాద కుమారుడు రాక్షసుల యొక్క పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని, నాయనలారా ఈ గురువులు ఉంటే అబద్ధం చెబుతున్నారు, మనకు ఒక్క మంచి పాఠం చెప్పడం లేదు, మనల్ని భ్రష్టులు చేస్తున్నారు, మనకి నారాయణ స్మరణ ఒకటే ముక్తి ఇస్తుంది, తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు మరల ఏకతమునకు రెండు, ఈ పుస్తకాలన్నీ తీసుకొచ్చి గురువుగారి మొహం మీద కొట్టండి, మళ్ళీ ఏకాంతంగా రండి, మీ అందరికీ నేను హరిస్మరణ నేర్పుతాను, రాకపోయారా పొండొల్లని వారు కర్మ పుంజము పాలై, కర్మపుంజం పాలై నశించి పొండన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, మేమంతా రాక్షసులం కదండి, ఏదో దేవతలైతే హరిస్మరణ చేస్తారు, లేక మానవులైతే చేస్తారు, మనం రాక్షసులు, రాక్షసులు అందరము కూడా విష్ణుమూర్తికి వ్యతిరేకం కదా అంటే ఓరి పిచ్చాళ్ళలారా, మన వాళ్ళు అలా మనల్ని మోసం చేస్తున్నారా. దానవ దైత్య భుజంగ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యత బొందు. దానవులు, దైత్యులు, సర్పాలు, మానవులు, గంధర్వులు, దేవతలు అని తేడా లేకుండా ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి భక్తితో హరిస్మరణ చేయవచ్చు. హరిస్మరణ చేసి తరించే అధికారం అందరికీ ఉంది. మనందరం ఆయన పరమాత్మ యొక్క సంతానమే అని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరి చేత నారాయణ అనిపించాడనమాట. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ స్థలాలన్నీ చూచాడు ఈ హరిశర్మ. చాలా సంతోషపడిపోయాడు. ఎంత అదృష్టం, ఈ సాలగ్రామ శిలా వేదిక మీద ప్రహ్లాదాది మహానుభావులు నడయాడిన స్థలంలో లక్ష్మీ నృసింహుడు వెలిశాడు అని ఆయన్ని పూజించి 9 రోజులు అక్కడ ఉండిపోయాడు. 9 రాత్రులు అక్కడ నిద్రించి లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ధ్యానించి అక్కడి నుంచి వెంకటాద్రికి ప్రయాణం అయ్యాడు. అవన్నీ కేకారణ్యాలు కదా, మరి భయంకరమైన అడవులు. ఇప్పటికీ అడవులు ఉన్నాయంటే ఆ రోజులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఆ అడవిలో ఈతడు పట్టుకెళ్ళిన కాసులన్నీ ఎందుకు మెరికిరావు, ఎందుకంటే తిండి కొనుక్కోవడానికి ఏముండదు కనుక. ఎక్కడ మంచినీళ్ళు పొట్టలేదు ఒక చోట, అసలే మండు వేసవి. ఆ వేసవిలో తినడానికి తిండి లేక, పండు లేక, జలం లేక కళ్ళు తిరిగి ఢామ్ అని పడిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. మామూలు నిరసం కాదు, అపూర్వమైన బాధ కలిగింది అతనికి. ఇంకా ఒక క్షణకాలం తర్వాత దప్పిక వల్ల 4 పిడతగట్టుకుపోయి ఇక చచ్చిపోయే స్థితిలో గడిపోయాడు. ఆ సమయంలో హరిశర్మ దగ్గరికి ఒక బోయవాడు వచ్చాడు. వాడు నల్లగా ఉన్నాడు, చెమట కొట్టుకున్న శరీరం, వాసన వస్తుంది వాడి దగ్గర నుంచి. ఆ చెమట బాహుమూలల నుంచి అంటే చంకల నుంచి కింద కారుతోంది. ఒక రకమైన జుగుప్సగా ఉన్నాడు ఆయన. కొంచెం గడ్డం, నెత్తి మీద ఈకలు పెట్టుకున్నాడు. కూడా ఒక పెద్ద జోలి ఉంది. ఆ జోలిలో బాగా అప్పుడే వేటాడి కాల్చి పట్టుకొచ్చినటువంటి లేడి మాంసం ఉంది. ఆ మాంసం పుచ్చుకొని తోలు తిత్తి పుచ్చుకొని అక్కడికి వచ్చాడు. ఈ కింద పడిపోయిన వాడి మీద ఏం చేశాడు, ఈ చెమటతో కూడినటువంటి తోలు తిత్తులో ఉన్న నీళ్లు వాడి మీద పోశాడు. ఈ హరిశర్మ టక్కన లేచి కూర్చున్నాడు. ఏమిట్రా బాబని చూస్తే ఎదురుగుండా నల్లగా ఉన్నాయి పోయేవాడు. ఒరే నాయన, నీళ్లు పోసావు బతికానరా బాబు అన్నట్ట. అయ్యగారు మీరు కళ్ళు తిరిగి పడిపోయారు, ఈ అడవుల్లో మీ ఇష్టోత్రిడలు ఒంటరిగా తిరిగేస్తారు ఏమిటండి, ఇది వేసవకాలం, అహోబలం నుంచి ఎవరైనా ఈ కేకారణ్యంలో వెళ్ళేటప్పుడు తోలు తిత్తుతో నీళ్లు పట్టుకెళ్ళాలి, కొండ మీద తప్ప ఈ దారిలో మంచినీళ్ళు దొరకవు, ఇంకా 5 మైళ్ళు ఎడితేగా నీళ్లు దొరకవు, వర్షం కూడా ఈ మధ్యన కురవలేదు అన్నాడు. నాకు మాత్రం ఏం తెలుసు నాయన, ఇదే మొదటిసారి తీర్థయాత్రకు రావడం, 18 ఏళ్ల పాటు గోదాట్లో కూడా ఉన్నాను, నాలిక దాహంతో చచ్చిపోతుంది బాబోయ్ మంచినీళ్ళు అన్నట్ట. ఇదిగో మంచినీళ్ళండి అని తోలు తిత్తి ఎత్తగానే చిచ్చి అన్నాడు వీడు. ఎందుకంటే ఆ చెమట అసలు ముందు చూస్తేనే జుగుప్సగా ఉంది. చిచ్చి ఏమిటండి, ఈ నీళ్ళు మీద మీద చల్లాను కాబట్టే మీరు బతికారు అన్నట్ట. ఒరే ఆ తోలు తిత్తి అక్కడ పెట్టరా బొత్తిగాను, కాస్త నీ శరీరం నాకు చూపించగరాను ఆయన అన్నట్ట అని ఆ తోలు తిత్తి పక్కన పెట్టగానే మంచినీళ్ళు కాబట్టి కాస్త తాగాడు, బతికాడు. ఇప్పుడు ఇప్పుడు ఆకలి, భయంకరమైన ఆకలి, పేగులు నులిచేస్తోంది లోపల, గిరగిరలాడిపోతోంది, గ్యాస్ ట్రబుల్ పట్టుకుంది, అన్నం తినకపోతే చచ్చిపోతాను నాయన, ఎలారా బాబు అన్నట్ట. మంచి భోజనం పెడతాను అయ్యగారు, అది తిన్నారంటే ఇక 5 మైళ్ళు కాదు 50 మైళ్ళు చులాగ్గా పరిగెడతారండి అన్నాడు వీడు. ఏదిరా అన్నాడు ఆయన, ఇదిగో ఇప్పుడే ఈ జింకను దాన్ని పట్టుకుని శుభ్రంగా వేటాడు బలే కాల్చాను, మంచి కాల్చి కమ్మగా ఉందండి మాంసం, ఓ ముక్క తిన్నారంటేనా ఇక కుక్క తిప్పు కూడా నడిచేస్తానండి అన్నాడు. వీడికి మతిపోయింది. ఈ మాంసం పక్కన కాల్చి పెట్టుకుని దాని పక్కనేమో మంచినీళ్ళు పెట్టి ఆ నీళ్ళు నా నోట్లో పోసావా, చచ్చా నా బతికిలు అయిపోయింది, ఎంత బ్రతుకు బతికి ఇంటి వరకు వచ్చిపోయినట్టని. ఒరే నాయన, ముందు ఆ మాంసం పక్కకు పెట్టానట. అదేంటండి మీకు తెలియదండి, దుప్పి మాంసం, కుందేలు మాంసం, అన్నిటికీ మించి పంది మాంసం మరీ బాగుంటుందండి. అబ్బా, అడవి పందిని వేటాడి కాల్చి అందులో కాస్త ఉప్పు కారం వేసుకుని తింటూ ఉంటే నా సాగిరక ఎంత బాగుంటుందో గురుగారు అన్నాడు వాడు. నాయన, ఏనాడు నా బ్రతుక్కి పండు తప్ప మరొకటి తినలేదు, అటువంటిది ఎదురుగుండా ఈ ఎర్రగా ఈ కాలిన మాంసం చూస్తుంటేనే ముందు భయం వేసిపోతుంది, తీరే బాబు అన్నట్ట. మీరు చచ్చిపోతాను, నా మాట వినండి, తినండి అన్నాడు. నేను చచ్చిపోతాంటారు నాయన, తీసి నేను అసలు మామూలుగానే ఎక్కడ పడితే అక్కడ ఏం తిన్నావు అన్నట్ట. తర్వాత మీ ఇష్టం అన్నాడు. నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు మంచివాళ్ళు కనపడుతున్నావు, మాంసం తినడం మహాపాపం అన్నట్ట. ఎవరికంటే ఒకళ్ళు ఒకళ్ళు తినకపోతే ఎలా బతుకుతామా,
కలియుగంలో మానవులు ఒకళ్ళొకళ్ళు పీక్కు తింటలేదు ఏంటండి అన్నాడు వాడు. అవన్నీ పక్కన పెట్టరా, ఏదైనా పండు తీసుకురారా అన్నట్ట. అనగానే పండు కావాలా, అది ఆ చెట్టు మీద ఉన్నాయండి, మరి అంత చెట్టు మీరు ఎక్కుతారండి అన్నాడు. చెట్టు ఏమి ఎక్కుతాను రా బాబు, కళ్ళు తిరిగి చచ్చిపోతానరా అంటే చెట్టు ఎక్కి నువ్వే కోసి పెట్టరా అన్నట్ట. నేను మాత్రం చెట్టు ఎలా ఎక్కుతానండి, అంత పొడుగు చెట్టు అన్నాడు. నువ్వు పోయేవాడు అడవుల్లో తిరుగుతూ నీకు పుణ్యం ఉంటుంది, అసలు మీరంతా చెట్లు పొట్లు ఎక్కడమే మీ వృత్తి, ఒక్క పండు తెచ్చిపెట్టరా, నేను ఆశీర్వదిస్తానన్నట్ట. సర్లేవయ్య పంతులు నేను చూస్తుంటే జాలి వస్తుంది అని ఏం చేశాడు, క్షణంగా అక్కడ అప్ప కింద కూర్చున్నాడు ఒక్క గెంతు పైకి ఎగిరి ఓ రెండు పళ్ళు పట్టుకొచ్చి చేతిలో పెట్టాడు. ఓరి ఓరి ఎక్కలేనన్నావు, బలే ఎగిరేవరా, అసలు నేను చూస్తూ ఉంటే నువ్వు మనిషివేనా అనిపిస్తున్నది అని ఆ రెండు పళ్ళు తిని అప్పుడు ప్రాణం లేచొచ్చి నాయనా అని పక్కకి తిరిగాడు. వాడు మాయమైపోయాడు. అప్పుడు అర్థమైంది వాడికి, ఎంత పొరపాటు చేశానో, నిరంతరం నేను హనుమత్స్మరణ చేస్తున్నాను, ఒక్క గెంతులో పంతులాంటూ పైకి ఎగిరినటువంటి వీణు చూచేనా నాకు అర్థం కాలేదు, హా పరమాత్మ నన్ను ఎంత పరీక్షించి మోసం చేసి మాయమైపోయావని ఏడ్చాడు. అప్పుడే పశ్చాత్తాపంతో అరణ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే నన్ను పరీక్షించడానికి వచ్చినట్టుగా ఉంది, అందుకే మాంసంలాగా కనిపించినటువంటి ఒక వస్తువు చూపించాడు, చెమట కొట్టినటువంటి నీరు పట్టుకొచ్చాడు, దానితో పాటుగా నేను ఏమీ తాగనో తినను అంటూ ఉంటే పైకి వెళ్ళి పళ్ళు పట్టుకొచ్చాడు. ఈయన పరమాత్ముడైనా అయి ఉండాలి, లేదా ఎవరో నన్ను శోధిస్తూ ఉండి ఉండాలి, నా దైవమో నాకు ఇది శోధనో అనుకుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి పదే పదే చాలా స్తోత్రం చేశాడు హరిశర్మ. నన్ను క్షమించు బాబోయ్ అన్నాడు. హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలన్నీ కూడా వరుసగా ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, తత్వజ్ఞానప్రదాయ నమః, సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఈ నామాలన్నీ చదవడం మొదలెట్టాడు. అప్పుడు ఆకాశవాణి అన్నది, ఒరే నాయన నువ్వెంత దురదృష్టవంతుడురా, స్వర్గలోకంలో అమృతమని ఒక పవిత్ర పదార్థం ఉన్నది, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగని హనుమంతుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే ఆ అమృతాన్ని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి యాచించి తీసుకొచ్చాడు. ఆ తోలుతిత్తులో ఉన్నది, ఆయన చంకల నుంచి కింద కారుతున్న చెమట రూపంలో ఉన్నది ఆ అపూర్వమైన అమృతం, ఆ అమృతం నీ మీద పోశాడు, నిన్ను పరీక్షించాడు. దేవుడు ఎప్పుడు అలాగే పరీక్షిస్తాడు, అన్నీ ఎరిగిన వాడు అయి ఉండి కూడా బోయవాడు అనే ఉద్దేశంతో ఒక జాతిని చూసి అసహ్యించుకున్నావు, వాడి ఆహారం అది, దాన్ని చూసి నువ్వు అసహ్యించుకుని జుగుప్సతో ఉన్నావు, అందుకే నీకు కనపడలేదనగానే నేనేం చేయనండి, చిన్నప్పటి నుంచి ఆ వాటికి వ్యతిరేకంగా ఆచారంతో పెరిగాను అన్నట్ట. అప్పుడు హనుమంతుడు ఇతనికి సాక్షాత్కరించి, నాయన ప్రాణం పోయిన ఆచారాన్ని నిలబెట్టుకోవాలనే నీ కోరిక చాలా గొప్పదే, ఒక్కటి గుర్తుపెట్టుకో, మాంసం తినకూడదు అన్న నీ కఠోరమైన నియమం వ్రతం నాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రాణం పోయినా తినకూడని పదార్థం తినలేదు. కానీ ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, ఒకవేళ కర్మగాలి వాడు నేనంటే హనుమంతుణ్ణి, కనబడలేదు అనుకుందాం, ఎవడో మానవుడు పెడుతున్నాడు, అటువంటిప్పుడు ప్రాణం నిలబెట్టుకోవడానికి అప్యకార్య శతం కృత్వ, ఏ పని చేసినా పాపం చే అది రాదు మనకి. దీనికి ఉదాహరణ చెప్పారు, భారతంలో కూడా మనకి శాంతి పర్వంలో ఉంటుంది. విశ్వామిత్రుడు ఓసారి తపస్సు చేస్తూ ఉండగా భూమండలంలో భయంకరమైన కరువు వచ్చింది, తిండి లేక అల్లాడిపోయాడు ఆయన. ఆ సమయంలో ఒక చండాల వాటికి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ చండాలుడు కుక్కను చంపి ఆ మాంసాన్ని బయట వెళ్ళాడు కట్టాడు ఎండగట్టడం కోసం. ఈయన పగలపూట అయితే బాగుండదని రాత్రిపూట వాడు నిద్రపోగానే దొంగలా నొక్కుంటూ ఆ మాంసం మీద చెయ్యేశాడు తిందామని. ఇంతలో ఆ చండాలుడు ఉలిక్కి వెళ్ళేసి, ఎవడ్రాది నా మాంసం ఎత్తుకుపోతున్నాడు అని కత్తి తీసి కొట్టబోయాడు. మరి నేను విశ్వామిత్రుడు అన్నట్ట. వాడికి మతిపోయి, మహానుభావం తమరేంటి అసలు మా ఇంటికి రావడం ఏంటి, పైగా రావడమేమో తిన్నగా రాకుండా కుక్క మాంసం దొంగతనం చేయడానికి వచ్చారు అర్ధరాత్రి పూట అన్నట్ట. అవునాయన ఆఖరికి ప్రాణం పోతోంది, అందుకే కుక్క మాంసం కోసం వచ్చానన్నాడు. ఎంత ప్రాణం పోయినా కుక్క మాంసం తినడం ఏంటంటే కర్మ అన్నాడు ఆయన. ప్రాణం పోతున్నప్పుడు ఏదో ఒకటి తిని ప్రాణం నిలబెట్టుకోవాలి, అప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జపం ద్వారా చేసుకోవాలి, అందుకే వచ్చానన్నట్ట. ఈయన ఏమనన్నాడు, రే ఇవ్వకపోతే నా మీద ఒట్టన్నాడు ఆయన. చివరికి వాడు మాంసం ఇచ్చాడు, ఆ మాంసం తిని తర్వాత స్నానం చేసి లక్ష గాయత్రి చేసి పాపాన్ని వదిలించుకున్నాడు. కాబట్టి శాస్త్ర ప్రకారంగా పూర్తిగా ప్రాణం పోతున్నప్పుడు ఏదో ఒక ఆహారం తిని ప్రాణం నిలబెట్టుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు ఆచారాన్ని గనక పరిపాలించకపోతే అది దోషం. ఆచారం ఎంత గొప్పదో అత్యావశ్యక స్థితిలో అనాచారం కూడా అంతే గొప్పది. ఏది ప్రాణాపాయ స్థితిలో, ఉదాహరణకి మీరందరూ రేపు శ్రీలంక వస్తున్నారు, విమానంలో పెడుతున్నారు, మంచి ఆకలి వేసింది, అప్పుడు ఏ గారో పట్టుకొచ్చి మీ చేతిలో పెడితే తినేయచ్చు పర్వాలా, అక్కడ విమానంలో మాతో పాటు పక్కన కూర్చుని గారి తిన్నారు కదండి, మా ఇంట్లో మాంసం గారి ఎందుకు తినకూడదని నా ఇంటికి వచ్చాక అడగకూడదు. ఎందుకంటే అది ఆపద్ధర్మం. అందుకే దానికి అధ్వాన్నము అని పేరు. అధ్వాన్నము అంటే దారిలో తినే అన్నం, అధ్వము అంటే మార్గం. మార్గంలో తినే అన్నానికి మాత్రం నియమం లేదు. సగృహే పూర్ణమాచారం మార్గే నీచవదాచరేత్. ఇంట్లో పూర్తిగా ఆచారంతో ఉండు, అక్కడ మాత్రం పొరపాటును కూడా నియమోల్లంఘన చేయకు, కానీ దారిలో మాత్రం నీ ఒక నీచుడిలాగే తిను. ఎందుకంటే రైల్లో 24 గంటలు 36 గంటలు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంట్లో కూర్చున్నట్టు మడిగట్టు కూర్చుంటానండి అంటే ఎలా కుదురుతుంది? పక్కన లెట్టును, పక్కన నీ బెత్తం, కాబట్టి అక్కడ పెంట ఇక్కడ వంట మధ్యలో తప్పదు కదా. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అటువంటి చోట దోషము లేదు. పైవాడు చూస్తాడేమో వీడు చూస్తాడేమో అనడానికి లేదు. కొంచెం ప్రాణం నిలబెట్టుకోవాలి అది. అందుకని అధ్వాన్నం అనే పేరు అలా పుట్టిందనమాట. గుర్తుందా మీకు ఎప్పుడైనా ఆవిడ అధ్వాన్న మనిషి ఏంటంటే అర్థం ఏమిటనమాట? దారిలో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి తినేసి ప్రాణం నిలబెట్టుకునేవాడు అని అర్థం అనమాట. క్రమంగా దాని అర్థం మారిపోయింది, కానీ అధ్వాన్నం అంటే దారిలో తినే అన్నం అనమాట. తప్పదు మరి. మేము కూడా ఇప్పుడు మరి కాశీ పెడుతున్నాం, అస్తమాటం ఫ్లైట్లో వెళ్ళలేం కదా, టైం సరిపోదు. అందుకని ఏ సెకండ్ ఏసీలోనో కాసేపు కూర్చున్నాం అనుకుందాం. నా పక్కన ఎవడు కూర్చున్నా నేను కూడా రహస్యంగా కాస్త తినవలసిందే. కాసేపు తినకపోతే ప్రాణం నిలబడదు. ఎందుకని అంటే కలవు అన్నగత ప్రాణ. అలాగని పూర్తిగా భ్రష్టుడివి అవ్వక్కర్లేదు. స్వగృహములో ఉన్నంత కఠోరాచారం పాటించక్కర్లేదు. నేను నిన్ను మెచ్చాను, ఎందుకంటే ప్రాణం పోయినా ఈ ఆహారం తినకపోవడం మంచిదే. కానీ మంచినీళ్ళకి ఏమైంది? మంచినీళ్ళకి దోషము లేదు. కిరాతకుడైనా ఇంకోడైనా వాడి దగ్గర జలానికి దోషం లేదు. మనుషులకి తాను మాత్రం మైలు పొందినప్పుడే మైల. బయటవాడు ఎవడైనా ఏ మైలుతోటో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళొస్తే వాడి మైలు నీకు వాడి ద్వారా ఏం సోకదు. ఇక మీద ఇటువంటి చేతస్థాలతో లేనిపోయిన ప్రాణాలు తీసుకోకండి మీరు ఎప్పుడూ కూడా. ఎవడో బయట ఎవడో పలకరించి వచ్చాడు, వాడు వచ్చే కుర్చీలో కూర్చున్నాడు, ఆ కుర్చీలో నేను కూర్చున్నానండి, దానికి గొడ్డు ఉందండి, కాబట్టి నాకు మైలు వచ్చిందండి అంటే ఈ సృష్టిలో బ్రతకలేము. ఈ తివాచి మీద ఎంతమంది 8 లక్షల మంది కూర్చుని ఉంటారు ఇంత పూర్వం? ఎవడు ముట్టుకుని ఉంటాడో మనకు అనవసరం. మనం మాత్రమే శ్మశానానికి వెళ్ళినా లేక మనకి వ్యక్తిగతమైనటువంటి మైలు వచ్చినా అప్పుడు మాత్రమే ఆ దోషం మనల్ని అంటుతుంది. అలాగే జలము వంటి వాటికి ఎప్పుడు కూడా అంటూ సొంటూ ఉండదు. అర్ఘ్యప్రధానాదులకి తాగి ప్రాణం నిలబెట్టుకోవడానికి దానికి దోషము లేదు నాయన. అమృతాన్ని పట్టుకొచ్చి నీ ఎదురుగుండా నిలబెట్టాను, నువ్వు తాగలేకపోయావు. ఎందుకంటే నీ దృష్టిలో ఇంకా భేదభావం ఉన్నది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి, కుక్క, నక్క, అన్నీ పరమాత్మ అనే జ్ఞానం నీకు లేదు. అందుకే పరీక్షించాను నేను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది అదే, సునిచైవ శపాకేచ పండితాః సమదర్శినః. కుక్కని, కుక్క మాంసం తినేవాడిలోనూ కూడా పండితులు ఒకే పరబ్రహ్మను చూస్తారు. నీకు ఇతనికి ఎప్పుడైతే భేదభావం ఉందో అందుకని ఆయన మాంసం పట్టుకొచ్చాడు, కానీ లేకపోతే ఆయన మాంసంతో పరీక్షించాడు. ఇవన్నీ పరీక్షలు అంటారు. నా జీవితంలో కూడా జరిగింది. అందుకు చెప్తాను నేను, నేను ఉజ్జయిని వెళ్ళాను. నాకు ఈ మాంసం అంటే భయం, బాధ, ఒక జీవితం చచ్చిపోయిందని. నాతో పాటు కొంతమంది శిష్యులు తీసుకుని ఉజ్జయినిలో తిరుగుతూ ఒకరోజు అర్ధరాత్రి కూడా క్షిప్రా నదీ తీరానికి వెళ్ళాను. ఆ కాలభైరవాలయం దాటాక ఆ క్షిప్రా నదీ తీరంలో ఒక అఘోరీ కనపడ్డాడు. గోచిగుడ్డ మాత్రమే పెట్టుకుని ఒళ్ళంతా బూడిద పూసుకుని ఒక శవాన్ని బయటికి తీసి దాని ముక్కల ముక్కల కింద, ఇంత మాంసం ముక్కల కింద కొట్టి ఒక గంపలో పెట్టుకున్నాడు. మేము వెళ్ళగానే కావు అన్నాడు. చస్తుంటే ప్రాణం పోయి మేము మాంసం ముక్కలు, అది కూడా శవం, బాబోయ్ అన్నారు మా వాళ్ళంతా. ఆయన పక్కపక్క నవ్వాడు. ఈ శవాన్ని చూస్తే ఆశయంగా ఉందా, నేను తిన్నా అని ఒక ముక్క తీసుకుని ఒట్లో వేసుకున్నాడు. వీడు ఎవడరా దెయ్యంలో ఉన్నాడు, ఈ శవం తిట్టున్నాడు అని అందరం భయపడ్డాం. ఇంతలో వాడు ఆ గంప మీద చెయ్యట్టిలా అన్నాడు. ఆశ్చర్యం, అన్ని బందర్ లడ్డూలును గులాబ్ జాములు అయిపోయాయి. ఆశ్చర్యం, నేను చూశాను. ఇందులో రమ్మంత సేవకులు లేకుండా చెప్తున్నారు వాడు, మా వాళ్ళకి మతిపోయింది, ఎంత మధురంగా ఉన్నాయో తెలుసా. అవి పట్టుకొచ్చి పట్టుకొస్తే మా బ్యాచ్లో 300 మందికి సరిపోయింది, ఇంకా మిగిలిపోయాయి. ఎంతమంది వచ్చినా సరిపోయాయి. అంటే మహానుభావులు మనల్ని అలా పరీక్షిస్తారు. మనం దేన్ని అసహ్యించుకుంటున్నామో దానినే మనకు ఆహార రూపంలో చూపించి ఒక పిచ్చాడా, ఈ చరాచర జగత్తంతా నీ శరీరమే మాంసమయ్యనరా అంటాడు. అలాగని మిమ్మల్ని తినమని కష్టమా? మళ్ళీ ఆ భ్రమలో పడకండి. నీవు జుగుప్సతో ఉండకు దాన్ని. అందువల్ల నేను విమానంలో ప్రయాణం చేసినప్పుడల్లా మొదట్లో నా పక్కన తప్పక చికెన్ తినేవాడే పడేవాడు. ఎప్పుడు చికాగో వెళ్ళినా నాకు ఇది చికాగో. సరిగ్గా పక్కన ఉన్నవాడు పీక్కు తినేవాడు. కొంతకాలం పోయాక నాకు అనుమానం వచ్చింది, నేను జుగుప్సతో ఉండడం వల్ల నా పక్కన వీడే పడుతున్నాడు అని అనుకుని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సర్వం పరబ్రహ్మం అని వెళ్ళా. ఇక ఇక్కడి నుంచి నా పక్కన మంచి బొట్టెట్టుకుని ముసలావిడ కొత్త ఇదిగో కూర్చోవడం మొదలెట్టింది. ఆవిడ కూడా ఎంత మంచిదంటే, బాబుగారు నాకు కూల్ డ్రింకులు అంటే కూడా అసహ్యం, తమరు నా కోసం డ్రింకులు తాగకండి అంటే నేను డ్రింకులు తాగనే బాబు, డ్రింకు జంకు అవేవో నాకు తగ్గే సరిపోవు, అదే జంక్ ఫుడ్ నేను తిన్నాను అన్నాను. ఆ తర్వాత ఆవిడ ఎప్పుడు కూడా ఈ మూడు సీట్లో మీరు పడుకోండి అని పక్క సీట్లో ఖాళీ సీట్లోకి వెళ్ళిపోయేది. ఆ పడుకుని మరీ వెళ్ళాను నేను మొన్న జరిగిన ప్రయాణం. అంటే మనం దేనివేదైతే అసహ్యం పెంచుకుంటామో అదే మనకి భగవంతుడు పరీక్ష రూపంలో పక్కనే పెడతాడు. అందుకని ఎప్పుడూ మనం ఎవరిని కూడా ప్రాణిని ప్రేమించాలి తప్ప అసహ్యించుకోకూడదు. సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శిన. కుక్క కుక్క మాంసం తినేవాడిలో కూడా పరమాత్మని చూడాలి. ఈ విధంగా జ్ఞానం నీకు కలిగించడానికి నేను ఈ పరీక్ష పెట్టాను. నీకు ఇచ్చిన అమృత ఫలాలు అనగానే తండ్రి నేను అదృష్టవంతుణ్ణి, నీ ద్వారా బోధ పొందాను. ధన్యోహం కృతకృత్యోహం పుణ్యాహం వాయునందన. ధన్యుణ్ణయ్యాను, నాకున్న భ్రమ తొలగించావు, కళ్ళకున్న పొరలు తొలగించావు, పుణ్యాత్ముడయ్యాను వాయునందన అన్నట. అప్పుడు హనుమంతుడు ఆచార ప్రాముఖ్యం చెప్పాడు. పెద్దలు మనల్ని ఇలా నడుచుకోమని చెప్పారు. వాళ్ళు నడుచుకొని మేము నడిచినట్టే మీరు నడవండి, మేము చేసినట్టే మీరు భోజనం చెయ్యండి అని మనకి ఒక ఆరోగ్య సూత్రాన్ని ఇచ్చారు. దానికి ఆచారము అని పేరు. ఈ పెద్దలు చెప్పినవే మనకు పురాణాలు అవుతాయి. వాటిని అనుసరిస్తే ఎప్పుడూ పుణ్యమే. జీవహింస చెయ్యరాదు, మద్యాదులు సేకరించరాదు, ద్యోతాదుల జోలికి పోకూడదు. ఇవన్నీ పరమ పవిత్రమైన ఆచారాలు. అలాంటివి మనం చెయ్యకూడదు. చేసేవాడిని అసహ్యించుకోకుండా సరి అయిన మార్గంలో పెట్టాలి. అక్కడున్న కిటుకది పొరపాటు ఒక పోయేవాడు కళ్ళు తాగాడు, లేక వాడు జంతువులు వేటాడు తింటున్నాడు, వాడిని చూచి చీ నువ్వు పాపాత్ముడివి అని తిట్టడం కాదట. వాడిని వీలున్నంత వరకు మన మార్గంలోకి తీసుకురావాలి. జుగుప్సతో ఎవరినైనా అసహ్యించుకుంటే అది మహాపాపం. ఎందుకని ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి పరమాత్మయే గనక. నీవు పరబ్రహ్మమే, ఆయన బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ. అది చెప్పడానికి నేను నీకు ఈ పరీక్ష పెట్టాను. అయినా నాకు నీవంటే అభిమానం. ఎందుకో తెలుసా? ప్రాణం పోయినా శాకము తప్ప మాంసం ముట్టుకోను అని కఠోర నియమంతో ఉన్నదే ఆ పట్టుదల నాకు నచ్చింది. కాబట్టి నీకు భుక్తిం ముక్తిం ప్రదాస్యామి. భుక్తిముక్తులు రెండూ ఇస్తున్నాను. ఈరోజు నుంచి నువ్వు మిగతా కాలం శేష జీవితం నీకు మొత్తం 2000 సంవత్సరాల ఆయువు. ఇంతకాలం తీర్థయాత్రలు చెయ్యి, ఎప్పుడూ ఎవరిని అసహ్యించుకోకు. అందులో కష్టాల్లో ఉన్నవాళ్ళు, వ్యసనాల్లో ఉన్నవాళ్ళు, ఇంకేదైనా బాధల్లో ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఆదరించు. వాళ్ళ మీద చిత్కార భావన ఎప్పుడూ కూడా ప్రదర్శించకు. ప్రతి ప్రాణిని పరమాత్ముడిగా చూడు. పరమాత్మలో ప్రాణిని చూడు, ప్రాణిలో పరమాత్మని చూడు. ఇలా చూసి అంత్యకాలంలో మోక్షం పొందమనగానే అప్పుడు హరిశర్మకి విషయం అర్థమైందనమాట. ఇప్పుడు ఈ రోజు నుంచి నేను తృణ పర్యంతం అంటే ఒక గడ్డి పరక మొదలుకొని పరబ్రహ్మ వరకు అంతా పరమాత్మే. ఈ చరాచర జగత్తులో భగవంతుడు లేని చోటు ఎక్కడుంది అనుకుంటూ అన్వేషించుకుంటూ బయలుదేరాడు. ఆయన హృషీకేశ ప్రాంతం దాకా వెళ్ళాడు. ఆ హృషీకేశ ప్రాంతంలో కొంతకాలం జపం చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయనకి చాలామంది శిష్యులు దొరికారు. అందులో ఇద్దరు శిష్యుల్ని దగ్గరికి పిలిచి బాగా మంత్రోపదేశం చేసి, ఒరే మీ ఇద్దరు ఒక సంవత్సర కాలం పాటు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి అన్నాడు. ఇద్దరూ చేశారు. చేశాక ఓ రోజున వాళ్ళని పిలిచి, మీ ఇద్దరు ఈ ప్రపంచమంతా తిరగండి. ప్రపంచము అంటే మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అంతేగాని మొత్తం భూమండలం అని కాదు. మీరు ఒక ఏడాది పాటు తిరిగి పనికి మాలిన పదార్థాన్ని ఒకదాన్ని పట్టుకురండి అన్నాడు. సంవత్సరంలోపు ఎందుకు పనికిరాని ఒక వస్తువుని పట్టుకురండి. అలా పట్టుకొస్తే మీ ఇద్దరిని అనుగ్రహిస్తాను. ఆ తర్వాత నేను నా హనుమత్స్వామి సేవ కోసం తిరిగి గోదావరి తీరానికి కుశతర్పణానికి వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే ఇద్దరు శిష్యులు బయలుదేరారు. అందులో హృషీకేశ ప్రాంగణంలో జపసిద్ధి పొందారు కదా, అందువల్ల బయలుదేరి అన్ని అయ్యాక ఒక ఏడాది తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు అందులో ఒకడు వచ్చి, అయ్యా గురువుగారు, నాకు ఈ చరాచర జగత్తులో ఒక్కటే ఒక్క వ్యర్థ పదార్థం కనపడిందండి, అది మానవులు విడిచిపెట్టే మరణ పదార్థం అండి. ఆ పదార్థం తేవడం బాగుండదు కాబట్టి తేలేదండి. కాబట్టి మానవుడు ఏది తిన్నా అది చండాల పదార్థం అయిపోతుంది కనుక ఆ వ్యర్థ పదార్థం ఎందుకు మురిగొస్తుంది, దుర్వాసం తప్ప అదే వ్యర్థ పదార్థం తప్ప మిగతావన్నీ అంతో ఎంతో దేనికో దానికి మురిగొస్తున్నాయండి అన్నాడు. అనగానే ఇప్పుడు ఆయన పక్కపక్కనవి రెండో వాడికేసి తిరిగి, నాయన నువ్వేం తెచ్చావు వ్యర్థ పదార్థం అన్నాడు. నాకేం కనపడలేదండి, ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి పదార్థము మానవుడికి ఏదో రకం ఉపయోగపడుతుంది. అంతో ఎంతో ఉపయోగపడిన వాడు ఎవడన్నా ఉంటే దుర్మార్గుడు మానవుడు ఒక్కడే. వీడు స్వార్థంతో తనకి మాత్రమే ఉపయోగపడితే వాడు వ్యర్థ పదార్థం కింద లెక్క. ప్రతి పదార్థం రాయి ఉపయోగపడుతోంది, గుట్ట ఉపయోగపడుతోంది, మొక్కలు ఉపయోగపడుతాయి, పిచ్చి మొక్కలు కూడా ఔషధానికి ఉపయోగపడుతున్నాయి. ఆఖరికి మన శిష్యుడు చెప్పాడే మలిన పదార్థం కూడా మలినం కాదు. నిన్నటిదాకా అది పాయసం, నిన్నటిదాకా దద్దోజనం, మనలాంటి మహాపాపాత్ములు తినడం వల్ల అది మలిన పదార్థం అవుతున్నది. ఆ పదార్థం కూడా భూమికి మళ్ళీ ఎరువుగా సారంగా ఉపయోగపడుతోంది. కానీ ఈ మానవుడు ఉన్నాడే, వీడు ఇతరులకు ఉపయోగపడకుండా స్వార్థంతో జీవిస్తే వాడు మాత్రమే వ్యర్థజీవి అవుతాడు. సాధ్యమైనంత వరకు పరోపకారం కోసం ప్రతి ప్రాణిలో దైవాన్ని చూసేటటువంటి వాడైతే మాత్రం వాడు కూడా మహాత్ముడే అవుతాడు. నా దృష్టిలో ఈ చరాచర జగత్తులో వ్యర్థ పదార్థం లేదు, పరికి మారినది ఏదీ లేదని కానీ అప్పుడు గురుగారు తథాస్తు నువ్వురా వారసుడు అన్నట్టు ఆయన. ఇది నేను నీకు ఇవ్వవలసిన జ్ఞానం. ఇది నేను ఎలా తెలుసుకున్నానో తెలుసిన, ఈ జ్ఞానం నాకు ఇచ్చినవాడు మా గురువుగారు హనుమంతుడు. ఆయనే నాకు జుగుప్సని పోగొట్టాడు. ఈ ప్రపంచంలో ప్రతి పాణి పరమాత్మ అన్నాడు కాబట్టి నీకు హనుమన్ మంత్రం సంపూర్ణంగా ఉపదేశించి ఈ హృషీకేశంలో ఉన్న ప్రాంగణానికి గురువుని చేస్తున్నాను అని రెండవ శిష్యుడిని గురువుని చేసి తిరిగి ఆయన కుశతర్పణ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ చాలా కాలం పాటు దర్భలతోటి హనుమంతుడి పూజ చేసి, దర్భ సమర్పణ అని ఒక ప్రత్యేకమైన పూజ ఉందిలేండి, రోజు దర్భల్ని ముడి కింద వేసి గంగానదిలో కానీ గోదావరిలో కానీ ఆ దర్భల్ని ముంచి ఆ నీళ్లతో హనుమంతుడి పాదాలని తుడిచి ఆ తర్వాత హనుమంతుని అష్టోత్తర శతనామ పూజ చేస్తే అటువంటి వాడికి అజ్ఞానం అనేటటువంటి ఒక దరిద్రపు లక్షణం పోతుంది. అజ్ఞానం అన్నిటికంటే గొప్ప చీకటి. అజ్ఞానం వల్లే మానవుడికి రాగద్వేషాలు పుడుతూ ఉంటాయి. ఆ అజ్ఞానాన్ని తొలగించే అపూర్వ పూజ దర్భ పూజ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దర్భల్ని ముడి కింద వెయ్యాలి చివరన, దాన్ని గోదావరి తీరంలో ఉంటే గోదావరి నీళ్ళల్లో తడపాలి, అదే గంగా తీరంలో ఉంటే ఈ దర్భల్ని గంగలో తడపాలి. ఆ తడిసినటువంటి దర్భలు కొట్టుకొచ్చి హనుమంతుడి వేళ్ల మీద ఎడమ నుండి కుడివైపుకి రాయాలి. ఇప్పుడు రేపు మీరందరూ పుష్కరాలకి గోదావరికి వెళుతున్నారు కదా, కొవ్వూరు వెళ్ళండి, అక్కడ హనుమంతుడి విగ్రహం ఉన్నది సుందర సాయి గుడి పక్కన. అప్పుడు నీళ్లలో ఇలాగే దర్భం తడిపి ఆ ముడితో ఉన్నదాన్ని హనుమంతుడి పాదాలకి ఎడమ నుండి కుడివైపుకి రాస్తే రెండు పాదాల మీద అటువంటి వాడికి అజ్ఞానం అనేటటువంటి ఒక దుర్లక్షణం పోయి శాశ్వత కైవల్యం విజ్ఞానం వస్తుంది. ఇది మంత్రశాస్త్రంలో చెప్పిన మాట. ఆ పనిని ఈ హరిశర్మ చేసి శిష్యుల చేత చేయించి శాశ్వతమైన కైవల్యం పొందాడు. అపూర్వమైన ఘట్టం ఇది. చిట్ట చివర మైత్రేయుడితోటి పరాశరుడు అన్నాడు, దర్భల వైశిష్ట్యం అంతా ఇంత కాదు, దర్భలంటే హనుమంతుడికి చాలా ఇష్టం. దర్భల్ని నీళ్లలో తడిపిన తర్వాత ఆ నీళ్లతో అభిషేకం చేసిన, ఆ నీళ్లతో హనుమంతుడి పాదాలు కడిగిన అటువంటి వాడికి అనేక వేదాలు నిరంతరం ఉపనిషత్తులు చదివి అవి ఉపన్యాసం చెప్పడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. ఉపనిషత్తులు వేదాలు దానం చేసిన పుణ్యం వస్తుంది. సర్వ వేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం, సకల వేదములు చదవగా ఎంత ఫలితం వస్తుందో, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల ఏ ఫలితం వస్తుందో, అది దర్భలను నీళ్లలో తడిపి ఆ దర్భలతో హనుమంతుని పాదాలు తొడవడం వల్ల వస్తుంది అన్నాడు ఆయన. అది దర్భకున్న విశిష్టత. అందుకే అసలు ఆ పేరు కూడా కుశతర్పణమని పేరు వచ్చిందనమాట. అనగానే అప్పటి నుంచి శిష్యులందరూ కూడా దర్భలతో అలాగే అర్చన చేసేవారట. హరిశర్మ చాలా కాలం హనుమత్ కథ గానం చేసి చివరికి హనుమంతుని యొక్క అనుగ్రహానికి నోచుకుని ఆయన లోకానికి వెళ్ళిపోయాడు. ఇదంతా విని పులకించిపోయాడు మైత్రేయుడు. పరాశర, యోగం అంటే ఇదే, ఏ జన్మలోనో నేను మహానుభావుల్ని సేవించి ఉంటాను, లేదా పుణ్యాత్ములకి ఎంత అన్నం పెట్టి ఉంటాను, లేకపోతే వేదవ్యాసుడు అంతటి వాడిని కన్న తండ్రి తండ్రివి నువ్వెక్కడా, ఒక్క క్షణం ఎక్కడా కూర్చుని ఎవరితోటి మాట్లాడవు, ఏకాంతంగా జపం చేయడానికి ఇష్టపడతావు, అటువంటిది ఇన్ని రోజులు ఇక్కడ ఉండి నేను అడిగినప్పుడల్లా సందేహాలు తీరుస్తూ సంపూర్ణమైన హనుమతీర్థ చెబుతున్నావు, ఇంకా పవిత్రమైన మహాద్భుతమైన హనుమద్గాథలు ఏమైనా ఉంటే చెప్పాను కానీ అప్పుడు చెప్పడం మొదలెట్టాడు గొప్ప గాథ. శృణు మైత్రేయ వక్ష్యామి ఇతిహాసం పురాతనం. మైత్రేయ, ఒక పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉన్నది, ఇది చాలా గొప్ప కథ, అందుకే చెబుతున్నాను. యస్య శ్రవణ మాత్రేణ నరః అభీష్టం సమస్నుతే. ఇది వింటే చాలు, ఇంకా మళ్ళీ రిపీట్ కూడా చేయక్కర్లేదట. యస్య అంటే ఏ కథ యొక్క శ్రవణ మాత్రేణ విన్నంత మాత్రం చేత నరః నరుడు అభీష్టం సమస్నుతే, కోరిన కోరికలు నెరవేర్చుకుంటాడు. జీవితికి ఎప్పుడైనా ఏదో కోరిక లేకుండా ఎందుకు ఉంటుంది? ఆరోగ్యం కావాలనో, మోక్షం కావాలనో, ఆనందం కావాలనో, సంపద కావాలనో, లేక విద్య కావాలనో, పెళ్లి కాని వాడికి పెళ్లి కావాలనో ఏదో కోరిక ఉంటాయి. కోరిక లేకుండా మాత్రం ఎవడూ ఉండడు. ఆఖరికి నాబట్టి వాడు కూడా కైవల్యమైనా కావాలనుకుంటాడు కదా, లేదా పరమాత్మ సాక్షాత్కారం కావాలనైనా అనిపిస్తోంది, అది కూడా కోరికే. అలా ఏ అభీష్టమైన నీవు ఏది కోరుకుంటే ఆ కోరికను తీర్చే అపూర్వగాథ ఒకటి ఉన్నది, సుముఖ చరిత్ర. ఇది వింటే ఆ కోరికలు తీరుతాయి. శ్రీభద్రము అని ఒక నగరం ఉన్నది. శ్రీభద్ర నగరం నామ సర్వలోకేషు విశృతం, సుముఖో నామ తత్రాస ద్విజోధర్మ పరాయణ. శ్రీభద్రము అని ఒక గొప్ప నగరం ఉన్నది, సమస్త లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కిన నగరం. అక్కడ ఒకప్పుడు ఇంద్రుడు 1000 సంవత్సరముల పాటు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి మెచ్చుకుని లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. లక్ష్మీదేవి అక్కడ శాశ్వతంగా ఉంది, అందుకే దానికి శ్రీభద్రముగా ఉన్నది కనుక శ్రీభద్రము అని పేరు. ఇంద్రుడంతటి వాడి చేత యాగము చెయ్యబడిన అపూర్వమైన నగరం అది. అక్కడ సుముఖుడని ఒక గొప్ప పండితుడు ఉన్నాడు. ఆ సుముఖుడి చరిత్ర చెబుతున్నాను అన్నాడు. ఈ కథ చాలా మంచి కథ, చాలా గొప్ప కథ, అన్నదాన మహిమని చాటే కథ. ఈ కథని మళ్ళీ మనం రేపు కథాప్రకారం 6:30 చెప్పుకుంటున్నాం. ఒక్క 10 నిమిషాలు అలాగే కదలకుండా కూర్చోండి. ఇప్పుడు హరిగారు ఈ క్షేత్ర మహిమని గురించి కొంచెం చెబుతారు. చెప్పిన తర్వాత అప్పుడు మనందరం కూడా హారతి అవి తీసుకుని పెడదాం. అలాగే శ్రీలంక యాత్రకి రావాల్సిన వాళ్ళు ఆలస్యం చేయకుండా ఆ ఏర్పాట్లకి ఇక్కడ వాళ్ళ దూత ఒకడు వస్తున్నాడు రోజు, లేదా మా రంగారెడ్డి గారి దగ్గర నుంచి తప్పక కూడా శ్రీలంక యాత్రకు కూడా వెళ్ళి ధరించండి. కేవలం 3 రోజులు మిగిలిన ఒక శుక్రశని అప్పుడే 3 రోజుల్లో వచ్చేసాం. ఆ 3 రోజులు కూడా సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు హరిగారు వివరించే విశేషాలు
రామాలయంలో ప్రతి కథ వచ్చేటువంటి పునర్వసు నక్షత్రం రోజున అదేవిధంగా కొన్ని చిత్రాలు పల్లెటూరు పత్రికలు పేరు ప్రత్యేకంగా ఇంకొక అభిప్రాయం కూడా ఉన్నది. తర్వాత మా గురుగారికి ముఖ్యంగా ఇష్టమైన ఏంటంటే వేదం, వారి వేదం అంటే ప్రాణం, వేదం ఒకటి గోసేవ వారికి చెప్పడానికి లేదు అనమాట. అందువల్ల వారి పేరుతో భారతీయ చేత వేద స్మార్త శాస్త్ర పాఠశాల అని చెప్పి 2 సంవత్సరాల క్రితం ప్రారంభం చేయడం జరిగింది. 50 మంది విద్యార్థులతో ఇప్పుడు దాదాపు ముందులో మేము అనుకోవడం పట్టాపురం పాఠశాలతో పాటుగా సమాన స్థాయిలో ఉన్నటువంటి పాఠశాల 50 మంది దివ్యంగ జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యాదశ నుంచి వృద్ధాశ్రమం కూడా ఒకటి నిర్వహిస్తున్నాం. ఇవన్నీ ఈ కార్యక్రమంతా వారు గోసేవకి చెప్పట్లే మనం ఈ సంస్థానానికి మొత్తం 150 గోవులు ఉన్నాయి. ఉపయోగిస్తుందని చెప్పి కొన్ని గోవులు మాత్రం ఇక్కడ కట్ చేసి 150 గోవులు ఉన్నాయి మాట. ఇందాక వాళ్ళు ప్రవచనంలో మాట చెప్పారు, ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరన్నా కలిసి వస్తానంటే తీసుకోవాలి, మనం కేవలం నా కోరుకుంది నేనే చేస్తానని చెప్పి నడుపుకోవడం చెప్తారు ఒక మాట చెప్తారు, చాలా మంచి మాట. అందువల్లనే మనం ఎవరైనా ఇష్టాలంటే వదిలేదు లేదు, ఎవరిని అడిగే పని లేదు, అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అంటే అంటే మీరు ఇంకో రకంగా అనుకోనంటే నాకు 1 రూపాయి ఖర్చు పెట్టే అవకాశం పోయిందని అనుకుంటాను తప్ప లేదని కూడా. ఒకవేళ 1 రూపాయి ఖర్చు పెట్టే అవకాశం 1 రూపాయి నేను
మార్గేణ మహీ మహిళ లోకాం సమస్త లోకా సమస్త.